గోవులకును బ్రాహ్మణులకు దేవతలకు ఎల్ల పొద్దు తెంపున పీడలు కావించు పాపమానసము ఏ విధమున పుట్టకుండ నివారింతున్. పోయిపోయి ఒక బ్రాహ్మణుని హింస పెట్టానే, అసలు హింస అనే చోట వేటకెళ్ళానే, ఫలానా చేశానే పరీక్షన్ మహారాజు ఆలోచించుకుంటున్నాడు. దీని నుంచి నేను ఎట్లా బయటపడాలి, దీనికి మార్గం ఏమిటి అనంటే, దామోదర పద భక్తి కామాదుల గెలిచిన వాడు కావున కరుణన్ భూమీషుడు అలుగడయ్యే సామర్థ్యము కలిగి దోష సంగిన్ శృంగిన్. అప్పుడు ఈ వృత్తాంతమంతా వాడు చెప్తే కాసేపు ఉన్నాడు, ఏం చేయబోతున్నావు అని. వెంటనే పరీక్షన్ మహారాజు యొక్క సంస్కారం అన్నింటికంటే కూడా చాలా భిన్నమైనది, ఉదాత్తమైనది. ఆ రాచరికపు చిహ్నాలన్నీ పక్కన పెట్టేశాడు. వెంటనే తులసీ సంయుత దైత్య చిత్పదరజ స్త్రోత్రంబు కంఠం మహోజ్వలమై దికృతి సంఘ సంయుత జగత్ సౌభాగ్య సంధాయియై కలితోషావలి నెల్ల బాపు దివిశద్దంగా ప్రవాహంబు లోపలికింబోయి మరిష్యమానుడగుచు ప్రాయోపవేశంబునన్. ప్రాయోపవేశం చేస్తానన్నాడు. ఈ 7 రోజులు అంటే నిజానికి సప్తజ్ఞాన భూమికలు అందుకోవాలి జీవుడు, అందుకే ఆయనకి 7 రోజులు చెప్పారు. శుభేచ్ఛ, విచారణ, సంసక్తి, పదార్థ భావని, ఇట్లా ఈ 7 సప్తస్థానాలు, 7 చక్రాలు, జ్ఞానభూమికలు దాటి జీవుడు మహోత్కృష్టమైనటువంటి బ్రహ్మపదానికి వెళ్ళాలి గనక ఆ 7 రోజులు బ్రాహ్మణులందరినీ పిలిచాడు, రాజుల్ని పిలిచాడు, అందరిని కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని 7 రోజుల ప్రాయోపవేశానికి దీక్షకు ఆయన పూనుకున్నాడు. ఎందుకంటే ప్రాయోపవేశం చేసినప్పుడు లోపల ఉన్నటువంటి అనేక అహంకారాలు అణగిపోతాయి. పోగొట్టుకుందామనుకునేవాడికి, పెంచుకునేవాడికి 7 రోజుల్లో 70 రెట్లు పెరుగుతాయి, అంతే. 2వది, శరీరమే తానుగా భావించిన స్థితి నుంచి తాను శరీరము మాత్రమే కాదనే భావనలోకి వస్తాడు, అది 2వది. ఇక 3వది, ఇందాక చెప్పుకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా పరమేశ్వరోన్ముఖం అవుతాయి, 3వది. 4వది, హింసా ప్రవృత్తి ఒక సంస్కారం గనక లోపల ఉన్నట్లయితే అది అహింసా ప్రవృత్తిగా మారుతుంది. హరిషడ్ వర్గాలన్నీ కూడా హరిషడ్ వర్గాలు అయిపోతాయి, పరమేశ్వరాయత్తం అవుతాయి. అలాగే విషయవాంఛలన్నీ కూడా విష్ణువాంఛలుగా మారుతాయి. ఈ లోకం, ఈ భూలోకం స్వామి అంటారుది, అసలు మీరంతా కూడా గోలోకానికి చెందిన వాళ్లే. గోలోకానికి చెందిన వాళ్ళు మరి ఏం కావాలని కోరుకున్నారో కానీ భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చినా ప్రమాదం లేదు, మా లోకంలో కడుతున్నారే అన్నారు స్వామి. అది మా అంటే అజ్ఞానం, గో అంటే జ్ఞానం, మధ్యలో ఏముందంటే భూ ఉన్నది, భరించేది ఉన్నది. గనక ఇక్కడ ఆగామట మనం, మన దారి గోలోకమా మాలోకమా అంటే మనది గోలోకం, మాలోకం నుంచి దాటాలి, ఆ మాయావరణం నుంచి దాటాలి. గనక ఆ ప్రాయోపవేశం వలన కలిగేటువంటి లాభాలు అన్నింటినీ తాను పొందుతూ నిశ్చితమైనటువంటి మరణాన్ని తాను 7 రోజుల్లో అనుభవించబోతున్నాడు గనక ఏ రకమైన దుఃఖం లేకుండా, విచారం లేకుండా, ప్రపంచం పట్ల అపేక్ష లేకుండా, లాలస లేకుండా, మోహ వ్యామోహ వ్యసనాలు లేకుండా పరీక్షన్ మహారాజు సంస్థితుడైనాడు. ఆ సంస్థిత స్థితి చాలా ఉదాత్తమైంది. భీకరతర సంసార వ్యాకులతం విసిగి దేహవర్జన గతి నాలోకించు నాకు తక్షక కాకోదర విషము ముక్తి కారణమయ్యన్. మంచి మాటలు వింటూ ఉంటూ ఉన్నాడు. ఎవరైనా సరే ఏమంటా ఉంటే ఫలానా వాడేదో చేశాడు అందువల్ల నాకు ఇదైందంటాం. ఎవడు ఎవడికి ఏం చేయడు, జరగాల్సిన జరిగిపోతూ ఉంటాయి. కానీ ముక్తికి మాత్రం ఎవడో కారణం ఉండాలి, శరీరం పోవటానికి కూడా కారణం ఉండాలి. నింద లేకుండా బొందబోదు, ఏదో కారణం. ఎలా పోయినాడు లోకం కాసేపు మళ్ళీ మాట్లాడుకోవటానికి, అలా పోయినాడట పాపం అలా ఎందుకు పోయినాడు, పోయినవాడు ఆగిపోయాడు, ఉన్నవాళ్ళంతా వాడిని గురించి ఏడుస్తున్నారు. అది అదే చెప్తూ ఆ మాట అంటున్నాడు ఆయన. ఆ తక్షకుడు అనేటువంటి వాడి విషం నా ముక్తికి కారణమైంది కదా అంటున్నాడు ఆయన. ఆ తక్షకుడిని చంపండి జయమేనా జయమేనా అనటంలే, చుడు నా కళ్యాణము, పాడు గోవిందు మీద పాటలు. పోతను కూడా ఎంత హాయిగా రాస్తాడో చూడండి. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి పరీక్షన్ మహారాజు గారు పోతున్నారు పోతున్నారు, అది అనకండి, పోతా దాన్ని వదిలేయండి. మీరు చేయవలసిన మూడు పనులు ఉన్నాయి. చుడు నా కళ్యాణము, కళ్యాణం అంటే ముక్తి. పాడు గోవిందు మీద పాటలు, దయతో ఆడు హరిభక్తుల కథలు. ఎవరన్నా ఇక్కడ జనక డాన్స్ నేర్చిన వాళ్ళు ఉంటే పరమేశ్వరుని గురించి హరికథా గానం చేయమన్నాడు. అహములలో నా ముక్తికే గగైచటన్, ముక్తిధామానికి వెళ్లే మార్గాలు మూడు ఉన్నాయి గనక గోవిందనామ స్మరణ చేయండి, గోవిందుడి కథని ఆడండి పాడండి, పరమేశ్వరుడి యొక్క భావంతో కూడండి, ప్రాపంచిక భావనలు వీడండి. ఇదే చెప్పాడు ఆయన. అమ్మా నిను చూచిన నరు బొమ్మాయని ముక్తి కడకు పుత్తువట కృపన్, లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురి గంగ రమ్య తరంగా. ఆ దివిజ గంగని, ఆకాశ గంగని ప్రార్థిస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి అమ్మా నీ దాకా నేను వెళ్ళలేనేమో, ఉన్న సమయం చాలా తక్కువ ఉన్నది, 7 రోజులే ఉంది, నువ్వే నా ఎందున్నటువంటి దయచేత నా వైపు నువ్వు ప్రవాహ వేగంతో రా. అంటే ఇక్కడ గంగ అంటే దివిజ గంగ అంటే ఆకాశ గంగ అని మాత్రమే అర్థం కాదు, గం అంటే మూలాధారం, గా అంటే జ్ఞానం, అది గంగ. గంగా గా సున్నా గా, మళ్ళీ దాన్ని కసిపి తిప్పి చదువుదా ఏమవుతుందో. గంగ అంటే మూలాధారంలో ఉన్నవాడు గా, జ్ఞానం దాకా వెళ్ళాలి, జ్ఞానయోగంలోకి వెళ్ళాలి. నేను జ్ఞానయోగంలోకి వెళ్ళాను, మా ఇంట్లో నేను ఉండను, ఎక్కడికో వెళ్ళి అనకూడదట, ఇక్కడ ఉండాలి. ఎందుకని, ఎవరెస్ట్ ఎక్కాం, భారతీయ జెండా పాతాం, అక్కడి దాకా న్యూస్ వచ్చింది, అక్కడే ఉంటున్నావా? పాతిన వాళ్ళంతా అక్కడ ఉన్నారా? దిగి రావాలిగా. నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా లోకరీతిలో నువ్వు ఇక్కడ జీవించాలి, ఇక్కడ కర్మకలాపాలని నువ్వు కొనసాగించాలి. నీకు పరమేశ్వరుడు ఈ జీవితం ఇచ్చాడు గనక దీనిని కర్మానుబంధే మనుష్యలోకే, ఆశయాబద్ధతలోకే కర్మణా బహుచింతయ అనేటువంటి అనేకమైనటువంటి ఆలోచనాధారతో పరమేశ్వరుడు మనకిచ్చిన కర్మలు మనం చెయ్యాలి, పరమేశ్వరుడితో కూడి ఉండి చేస్తే దానికి కర్మయోగం అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి పరీక్షన్ మహారాజు కోరుతున్నది, ఇవాళ అడుగుతున్నది కూడా గంగాదేవిని అదే, నీ దాకా రాలేనేమోనమ్మా, నీవు నా వైపురా అని అడుగుతున్నాడు. ఆ సమయంలో ఋషులంతా కూడా ఈ మాట అన్నారు. వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలి, చెప్పాలి కదా ఆయనకి. క్షితినాథోత్తమ నీ చరిత్రము మహావిచిత్రంబు, మీ తాతలు ఉగ్ర తపోధన్యులు, విష్ణు పార్శ్వ పదవిన్ కామ్యోచి రాజన్య శోభిత కోటీర మణిప్రభాన్విత మహాపీఠంబు, వర్జంతురు ఉన్నతులై నీవు మహోన్నతుడు కదా నారాయణాధ్యాయివై. ఎంత అందమైనటువంటి ఆ ఋషుల వాక్కు చూడండి, ఎట్లా ఉన్నదో వాళ్ళ భాష, ఎట్లా ఉన్నదో. నువ్వు ఎవరివో తెలిసినా నీ తాతలు ముత్తాతలంతా ఇదే యాగంలో ఉన్నారయ్యా, ఇదే భాగవతంలో ఉన్నారు, భాగవతులై జీవించారు. భగవన్నామం తప్ప, భగవశక్తి తప్ప, భగవద్భావన తప్ప అన్యమెరుగని వారి ఇంట పుట్టినటువంటి నీవు విష్ణు పాదము యొక్క ఒక పార్శ్వాన్ని గ్రహించిన కారణంగా రాజన్య శోభిత కోటీరమణి ప్రభాన్విత మహాపీఠంబు, అది బ్రహ్మపదం. ఆ బ్రహ్మపదాన్ని కూడా ఇవాళ నీ కోసం సిద్ధం చేసి ఉంచారయ్యా, నువ్వేం భయపడకు, నీవు మహోన్నతుడివి కదా. ఎందుకని అంటే నారాయణాధ్యాయివై. దేని అధ్యయనం చేశావంటే పరమేశ్వరుని గురించి నువ్వు అధ్యయనం చేశావు కనుక నువ్వు ముక్తుడివే. ఇప్పటికే మళ్ళీ నువ్వు బ్రహ్మపదం కొత్తది కనిపెట్టవలసింది లేదు, నువ్వు పొందేది లేదు. నీకంటే ముందు నీ తాతముత్తాతలే ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి ఆ కోటీర మణి ప్రభారాజితమైనటువంటి బ్రహ్మపదంలో నీవు నిలకడ చెందువుగాక అన్నారు. వసుధాధీశ్వర నీవు మచ్చతను ఉన్వర్జించి, అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి నిశోకమై వ్యసనచ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబు సర్వసమత్వంబున చేరునంతకు భవద్వాక్యంబులన్ విల్చు ఏ దశకుంబోవక చూచుచుండదము నీ దివ్య ప్రభావంబునన్. ఏం చేస్తామంటే నువ్వు ఈ శరీరం వదిలిపెడతావు చూడు. వదిలిపెట్టిన తర్వాత నువ్వు తేజోమయమైనటువంటి శరీరంతో ఒకవైపు వెళుతుంటావు చూడు. నీవు ఎట్లా వెళుతున్నావో ఆ మార్గాన్ని మేము అందరము కాచుకొని చూస్తూ ఉంటాం. ఎందుకని అంటే నిశ్శోకమై ఉన్నది, తేజస్సుకి శోకం లేదు, దానికి బాధ లేదు, భయం లేదు, వ్యామోహం లేదు, వ్యసనం లేదు. వ్యసనచ్ఛేదకమై ఏదన్నా ఎక్కడైనా గనక ఒక్క అణువు ఉన్నా దానిని విచ్ఛేదనం చేసేటువంటి రజోరహితమై దానికి రజస్సు లేదు అంటుకున్నటువంటి ఏ రకమైన ధూళి లేదు. అందుకనే అవధూతల గురించిన విచారణ వచ్చినప్పుడు అమదానందము విమలధామమై వర్తమాన వర్తిత వ్యధాకారకమై ధూమ కామరహిత ధ్యానధారణాతీత చారణమై తమోరహిత తపో తత్వతారకమై నిలుచుని జగతి నిర్మల నిశ్చల సచ్చరిత. ఆ అవధూతట నిలబడతాట. వాడికి తమస్సు లేదు, తపస్సు తప్ప ధూడి లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. ఉన్నదంతా పూర్ణమైనటువంటి సత్వగుణం మాత్రమే ఉంటుంది. గనక ఆ బ్రహ్మలోకం నువ్వు చేరే వరకు కూడా భగవద్వాక్యములను వింటూ ఏ దశకుంబో ఒక మేము ఎక్కడికి పోకుండా ఒకే ఒక మార్గం నువ్వు వెళుతున్నావు, ఆ మార్గం మీద మా మనస్సును నిలబెట్టుకుని నీ దివ్య ప్రభావంతో మేము ఉంటామనంటే పక్షపాత శూన్యంబులు మహనీయ మాధుర్య గాంభీర్య సౌజన్య ధుర్యంబులను అయిన భాషణంబులు ఆడించుచు మూడు లోకంబులకు అవ్వరిదైన సత్యలోకంబును మూర్తిమంతంబులై నగడుచున్న నిగమంబులు వేదాలు తేజరెల్లుతున్న ఋషులను చూచి భూవరుండు అంటే పరీక్షిత్ మహారాజు నారాయణ కథాశ్రవణ కుతూహలుండనైనాను అన్నాడు. నన్ను నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలుసు, ఇక మనం చేయవలసింది ఏమిటంటే నారాయణ కథ ఆ ప్రవచనాన్ని మనం వినాలి, శ్రవణపేయంగా వినాలి, లోపల ఉన్నటువంటి అనేకానేకమైన వాసనను నశించేట్లుగా ఉండాలి, మోహ విచ్ఛేదనం కావాలి, వ్యసనం పరిచ్ఛేదించాలి, దివ్యమైనటువంటి తేజపుంజమైనటువంటి కాంతితో అటువంటి దేహంతో నాదైనటువంటి నా స్వస్థానానికి నా వికుంఠధామానికి నేను వెళ్ళాలి, దాని పేరు బ్రహ్మపదం, ఇక నారాయణ కథ విందామా అన్నాడు. ఇప్పటికీ భాగవతం ఇప్పుడు పుట్టింది. అది క్రైస్తు పుట్టిన క్రిస్తన పుట్టిన, మనం కృష్ణ అంటాం కదా, ఫారినర్స్ క్రిస్తన అంటారు, ఆ క్రిస్తన అయ్యే వాడు క్రీస్తు అయినాడు అన్నమాట. కాబట్టి భాగవతం కూడా ఒక మహోత్కృష్టమైనటువంటి రోజున ఇవాళ ఇది ఏర్పడింది. ఏడు దినంబుల ముక్తి కూడగా ఏ రీతి వచ్చు గురు సంసార క్రీడనము ఏ క్రియ ఎడగచూడు మా తండ్రులార శృతి వచనములన్. మీరేం చెప్పినా శృతివాక్యంగా ఉంటుంది గనక, సర్వ ప్రామాణికంగా ఉంటుంది గనక, సర్వజన మనోల్లాసంగా ఉంటుంది గనక, సర్వజన హితంగా ఉంటుంది గనక అటువంటి ఆ నారాయణ కథా శ్రవణం నేను చేస్తూ ఉంటాను అన్నాడు. ప్రాప్తానందులు, ఆ చెబుతున్న వాళ్ళు ఎవరంటే ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణులు ఆత్మ ప్రభాలుప్తాజ్ఞానులు మీరలు ఆర్యులు దయాళుత్వాభారాములు మనోగుప్తంబులు సకలార్ధజాలములు మీకు కానవచ్చుంగదా సప్తాహంబుల ముక్తికే గడుగతిం చచ్చి భాషింపరే. మీరేం మామూలు వాళ్ళ, ఇక్కడ కూర్చున్న వారంతా ఎటువంటి వారు? మీరు ఇప్పటికే ఆనందాన్ని పొందినవారు, ఆ బ్రహ్మానందం. మనుష్య మనీష గాంధర్వ మానవ గాంధర్వ దేవగాంధర్వ పితృపితానంద ప్రజాపితానంద హిరణ్య గర్భానందం దాకా వెళ్ళిన వారే ఇక్కడ ఉన్నారు మీరు, ఆ ఋషులతో అంటున్నాడు. కాబట్టి మీకు ఆనందం అంటే ఏమిటో తెలుసు. ఈ ఏడు రోజులలో ఈ భాగవత శ్రవణం ఎలా చేయవచ్చునో తదు అనుగుణంగా మీరు భాషించండి. అలాగే బ్రహ్మబోధన కళాపారీణులు, బ్రహ్మ విద్యను చెప్పడం మీకు ఊరికే నల్లేరు మీద బండి నడక, ఎందుకంటే మీరు అనుభవం పొందున్నారు. అందుకనే స్వామి అంటారు, దేర్ ఈజ్ నో ఎక్స్ప్రెషన్ వితౌట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్ప్రెస్ ఏం చేస్తాడు, ఈ పద్యాలకు అర్థం చెప్పి వెళ్ళిపోతాడు. అంతేగా అనుభవం గనక ఉన్నట్లయితే, బ్రహ్మానంద పదాన్ని వాడు అనుభవించి ఉన్నట్లయితే, ఆయన అన్నట్లుగా సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భూమి భావుకాహ. మామూలుగా అన్నాడు ఆయన, ఆ ఆశీర్వచనమే ఎంత గొప్పదో చూడండి. రసికులై భావకులై భాగవత తత్వం యందు మనస్సు లగ్నమై పూర్ణమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి ఈ భాగవత శ్రవణం శ్రేయోదాయకమని చెప్తూ, మీరలు ఆర్యులు ఆర్యులంటే పూజింపదగిన వారు, మూల పురుషులు, అన్నిటికీ మూలమైనటువంటి వారు, అన్ని విషయాలకి దయాళుత్వాభిరాములు. దయాళువులు మీరు. మీకేం పనింది ఇక్కడికి వచ్చి చెప్పడానికి? ఇవాళ నేను 7 రోజుల్లో పోతానని మీకు తెలుసు. ఏమిస్తాను మీకు 7 రోజుల్లో? రత్నము, మాణిక్యం, దానిని ఆశించి వచ్చిన వారు కారే. మనోగుప్తంబులు సకలార్ధజాలములు మీకున్ కానవచ్చుందా. మేమంతా ఈ తోలుకళ్ళతో చూస్తాం, మీ మనోనేత్రంతో చూస్తారు, ఆజ్ఞాచక్రంలో ఉన్న తరుడు అయి నుంచి చూస్తారు. కనుక మేము ఈ లోకాన్ని చూసేటువంటి దారి వేరు, మీరు చూసేటువంటి చూపు వేరు. మావన్నీ చూపులు, మీవన్నీ దర్శనాలు. అంతే కదా. ఊళ్ళోకి ఇద్దరు వచ్చారు. ఓ ఫ్రెండ్ బాంబే నుంచి వచ్చాడు, గురువు గారు ఏమో మెడ్రాసు నుంచి వచ్చారు. కారు బయటే తీసాం. ఎక్కడికి వెళ్తున్నారంటే మా ఫ్రెండ్ను చూసి స్వామివారి దర్శనం చేసుకొని వస్తా. అదేంటి, ఈయన చూడటం ఏమిటి, ఆయన దర్శనం చేయటం ఏమిటి, తేడా ఉందా అంటే, నా ఫ్రెండ్ను చూడటం చూపే, మహాత్మును చూడటం మాత్రం దర్శనం. అవన్నీ మీకు తెలుసు అంటున్నాడు పరీక్షన్ మహారాజు. సప్తాహంబుల ముక్తి కేగడుగతిం చర్చించి భాషింపరే. 7 రోజులలో ముక్తిధామం చేరేటువంటి ఒక విధానం ఏదైతే ఉన్నదో దానిని హాయిగా మీరు చర్చించి విషయమంతా సాకల్యంగా విచారణ చేసి దాని యొక్క విషయాలన్నీ కూడా నాకు చెప్పండి అని అడిగాడు పరీక్షన్ మహారాజు. వచ్చాడు ఆయన. ఇక్కడ ఇవాళ అనేక పాత్రలు, ఆ అనేక పాత్రలలో ప్రధానంగా భూదేవి. పరమేశ్వరుడి యొక్క సంస్పర్శకు దూరమైనాను కనుక నా పరిస్థితి ఏమిటి అని భూదేవి. ఏదో మిగిలిన ఒంటి కాలు మీద ఉన్నాను కదా అంటే కలిపురుషుడి చేత దెబ్బలు. మానవులంతా కూడా అధర్మ ప్రవర్తన వైపు వెళుతున్నారు. అధ్యాత్మ అక్కరలేదు, ఆత్మజ్ఞానం అక్కరలేదు. పరమేశ్వరుని ఇవాళ మనం కలియుగం ప్రభావం చూడండి, దేవాలయాలు కిటకిటలాడిపోతున్నాయి. మీరు ఏది ఊరికో చిన్న బొమ్మ పెట్టి, తమలపాకులో చిన్న పసుపు బొమ్మ పెట్టి దానికి ఏదో పేరు పెట్టి మీరు కనుక షామియానా వేస్తే పట్టరు జనం, వస్తున్నారు కదా. పరీక్షల సమయంలో అయితే అసలు యువకులు సినిమా హాళ్ళు మానేసి దేవాలయాల చుట్టూ, హనుమంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆయన ఏదో పరీక్ష రాస్తాడన్నట్టుగా ఏం రాయడు ఆయన. అంటే పరమేశ్వరుణ్ణి మనం భక్తితో కాక భయంతో చేరుతున్నాం. భయం ఎప్పుడైతే ఉన్నదో జీవలక్షణం నశించలేదు అని అర్థం. భక్తి ఎప్పుడైతే ఉన్నదో ఏది రాని ఏది పోని మా స్వామి చూసుకుంటారని మనం కాస్త కులాసాగా ఉంటాం చూడండి. ఆ మా స్వామి కాచుకుంటారు, మాకేం భయం అంటాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు అనుభవించావు కనుక, నీకు ఆ అనుభవాలు ఉన్నాయి కనుక మా స్వామి చూసుకుంటారంటాం. అనుభవం లేనివాడు ఏమో మా మీ స్వామి అంటున్నాం, మాకు ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర ఉంటాం, అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, ఇంకా ఈయనతో మాకు పరిచయం కాలేదంటాం, జీవితం చెల్లిపోతుంది. అలా కాకుండా ఏది సర్వాధీనమై ఉన్నదో, ఏది సర్వ జగత్తుకి కూడా ఒక రక్షణ వలయాన్ని ఇచ్చిందో, అది గురుస్వరూపంగా ఉన్నదో, సద్గురుస్వరూపంగా ఉన్నదో, ఏది మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వ యువానంగా ఉన్నదో, ఏది పరమ చరమమైనటువంటి అవతార భూమికలో ఉన్నదో, ఏది కదలకుండా సకల భువనాలని కదిలిస్తూ ఉన్నదో, ఏది ఎవరితోనూ ప్రమేయం పెట్టకుండా అందరికీ తనతో ప్రమేయాన్ని కల్పించిందో, అటువంటి సత్యసాయి భగవానుడు పూర్ణమైనటువంటి మహాపురుషుడు. ఇక్కడ ఉన్నటువంటి వేళ మహాపురుషుడన్నా పరమాత్మన్నా ఒక్కటే. పురుషుడు అంటే మహామానవుడు మహాత్ముడని కాదు. మహాపురుషుడు ఎవరు అంటే ఒక్క పరమాత్మే, ఆయన పట్లనే వాడాలది. ఉన్నటువంటి వేళ 7 రోజులు గనక భాగవతం వింటే, 7 రోజులు ఎందుకు భాగవతం వినొచ్చు, 7 గంటల్లో కూడా చెప్పుకోవచ్చు, కానీ ధర్మ విచారణ కావాలి. ఆ జరిగినటువంటి ద్వాపర యుగంలో జరిగిన, కలియుగంలో తొలినాళ్లలో జరిగినటువంటి ధర్మ ఆ భంశము ఏదైతే ఉన్నదో, తొలగిపోయిందో, అది ఎట్లా తొలగిందో గనక మనం తెలుసుకున్నట్లయితే ఈనాటి ఈ దుస్థితికి కారణాలు ఎవరు అనేటువంటిది మనకు సమాధానం దొరుకుతుంది. గనక పరమేశ్వరాయత్తం చేయాలి, పరమేశ్వరుడితో కూడి ఉండాలి, పరమేశ్వరుడి యొక్క శక్తి మనల్ని నడిపించాలి. ఇది నిజమైనటువంటి ఒక భక్తి పారమ్యం. ఈ భక్తి పారమ్యంలో ఉండవలసినవి 3. శిరిడీ మహాస్వామి చెప్పినట్లుగా సమర్పణ చెయ్యండి, శరణాగతి పొందండి, వినయంగా ఉండండి. 3. ఈ 3 గనక ఉంటే హీఈస్ ద గ్రేటెస్ట్ డివోటీ. సేవ చేయి, ఇంకోటి చేయి, ఇంకోటి చేయి, నువ్వు ఎన్ని చేసినా నిరహంకారంతో చేయి, నిర్మోహంతో చేయి, ఆనందంగా చేయి, సహజంగా చేయి, సజ్జస్ఫురణతో చేయి. అందుకనే ఒక స్పందన ఎక్కడ నుంచి రావాలంటే ఆలోచించి తర్వాత వచ్చేది నిర్ణయం, ఆలోచించకుండా చేసేది స్పందన. ఆ స్పందన మన హృదయం లోతులలో నుంచి రావాలి. ఆ రావటానికి తర్ఫీద్ కావాలి, ట్రైనింగ్ కావాలి, యోగం కావాలి, దానికి మహాత్ముల యొక్క సమాశ్రయం కావాలి, ఇటువంటి సద్గోష్ఠి కావాలి. అందుకనే పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, 7 రోజులలో ముక్తి ధామానికి ఎలా చేరాలో మీరంతా చర్చించి నాకు విషయం చెప్పండి అన్నాడు. ఆ చర్చించి అంటే ఋషులైనటువంటి వాళ్ళు, స్వాత్మానందాన్ని పొందినటువంటి వాళ్ళు, బ్రహ్మపదం ఎక్కడో ఎరిగిన వారు, తెలిసిన వారు, దర్శించిన వారు, మనస్సుతో ఈ ప్రపంచాన్ని చూసేటువంటి వారు, అంటే శుద్ధ మనస్సుతో అని. శుద్ధ మనస్సు అంటే మళ్ళీ హృదయమే. మనస్సుతో ప్రపంచాన్ని చూస్తే స్పర్ధ, గందరగోళం. హృదయంతో చూస్తే సర్వము కూడా పరమ ప్రశాంతం, అది ప్రసన్నం. ఆ అటువంటి స్థాయికి తీసుకువెళ్ళమన్నాడు పరీక్షన్ మహారాజు. యొక్క ప్రమాణం ఏమిటంటే 4 పాదాల మీద మళ్ళీ ధర్మాన్ని నడిపిస్తాను అని. ఈవేళ మనందరం ఓ మాట అంటూ ఉంటాం లేదా వింటూ ఉంటాం, సత్యయుగం రాబోతున్నది అని. అది ఎలా వస్తుంది? మనందరం సత్యవ్రతులం అయితే, చెప్పబడిన ధర్మాన్ని గనక మనం పాటిస్తే, తదనుగుణంగా మన జీవితాలని కొనసాగిస్తే, దానికి వైదిక ధర్మానికి సంబంధించినటువంటి వేద ధర్మానికి, ఆర్ష ధర్మానికి, ఒక సంస్కృతికి లోబడిన జీవన విధానాన్ని మన పిల్లలకు గనక అప్పజెప్తే సత్యయుగం వస్తుంది. ఆ సత్యయుగం రావటానికే స్వామి బాల వికాస్ పెట్టారు. పద్యాలు పాటలు కంఠస్థం చేయటం బాల వికాస్ పని కాదు. వాడికి పరమాత్మ యందు ఆ పిల్లవాడికి మనస్సుని లగ్నం చేయగలగాలి. పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తిని దృఢంగా వాడి గుండెల్లో నాటాలి. అలాగే పాపభీతి గురించి చెప్పాలి. ఈ ప్రపంచానికి లోకకంఠకులైనటువంటి రాజులంతా ఒక్క పరమేశ్వరుడి చేతిలో ఎట్లా నశించారో, వాళ్ల వలన ఎన్ని బాధలు కలిగినాయో, అటువంటి స్థితికి నువ్వు రాకూడదని మనం చెప్పగలగాలి. అది దానికోసమే స్వామి సత్యయుగం సృష్టించరు. స్వామి ఏర్పరచడానికి మనకు యోగాన్ని ఇస్తారు, అవకాశాన్ని ఇస్తారు. మనం మాత్రం ఎంతవరకు చేయగలవంటే, సంస్కరింపనేల సంఘమంతటి నీవు, సజ్జనుండవగము స్వార్థముడిగి, ఒక్క నీచుడప్పుడు ఉర్విలో తగ్గును. అందుకనే స్వామి ముక్తి ఇవల్యూషన్ అనే మాట పక్కన పెట్టి ముందు ట్రాన్స్ఫార్మ్ కండి అన్నారు. పరిణామం చెందాలి. పరిణామం నిన్నటి కంటే ఇవాళ నేను బెటర్గా నాకు అనిపించాలి. లోకానికి ఏమనిపిస్తున్నదో నాకు సంబంధం లేదు. నా వరకు నాకు అంతఃసాక్షిగా నిన్నటి కంటే బాగా బతికానా లేదా, ఇది ఏ ప్రతి వ్యక్తి తనకు తాను వేసుకోవాలి. నిజమే, నిన్నటి కంటే ఈవేళ చాలా హాయిగా ఉన్నాను, అంటే సుఖంగా అని కాదు, ఆనందంగా ఉన్నాను. ఆనందం ఎప్పుడేర్పడుతుంది? కోర్కెలు లేకపోతే ఆనందం కలుగుతుంది. కోర్కెలు లేకుండా మానవుడు జీవించగలడా అంటే, తగు కోర్కెలతో జీవించాలి, తగని కోర్కెలతో జీవించరాదు. ఇంతే. తగనివి అంటే మనం మొయ్యలేనివి, మనకు అక్కరలేనివి, మనకు పనికి మాలినవి, మనకు ఆనందాన్ని కలిగించనివి, మనం మొయ్యలేనివి, మన స్థితికి అందనివి. కోరుకున్నామనుకోండి, దుఃఖం అక్కడే మొదలు. మనకెంతవరకు కావాలో అంతవరకు మనకు పరమాత్మ ఏం లోటు చేశాడు అనుకుని తృప్తిలో నుంచి ఒక ఆనందాన్ని, ఆనందంలో నుంచి ఒక పరమానందాన్ని, దానిలో నుంచి బ్రహ్మానందాన్ని ఎవరైతే పొందుతారో వారు ఇటువంటి నారాయణ కథాశ్రవణం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఆ నారాయణ కథాశ్రవణం అంటే ఏదో కేవలం కృష్ణుని మహిమ కాసేపు విని వెళ్ళేది కాదు. దాని వెనక నవనీత ఉన్నది, తత్వార్థం ఉన్నది, తత్వదీపిక ఉన్నది. దానిని, ఆ చిన్న వెలుగుని ఆధారం చేసుకుని మన రాబోయేటువంటి మిగిలిన ఈ జీవితకాలం అంతా కూడా పరమోత్కృష్టమైనటువంటి బ్రహ్మపదాన్ని ఆయన చూడండి. పరీక్షన్ మహారాజు 7 రోజుల్లో నువ్వు ఇంకా ఉండవు అనగానే ఆయన నారాయణుడి కథలు చెప్పమని అడిగాడు. ఈ రాజ్యం ఏమైపోతుందో, ఆ తక్షకుడు ఎక్కడున్నాడో, వాడిని ఏ మంత్రం చేత, యజ్ఞం చేత ఏం చేయాలో, ఇవన్నీ ఆయన అనుకోలే. చేయవలసినటువంటిది మిగతా మంత్రాంగం చేసింది. పరీక్షన్ మహారాజా ప్రయత్నంలో లేడు, సినిమాల్లో చూపించినట్లుగా. ఎందుకంటే వాడు చదవకుండా తీస్తారు. పరీక్షన్ మహారాజు అప్పటికే మనస్సుని, దేహం నుంచి, దేహాత్మభావం నుంచి ఆయన విడిపోయినాడు. ఆ తక్షకాయ స్వాహ అనే సర్పయాగం అంతా మిగతా వాళ్ళు చేశారు. ఆ చేశారు కానీ ఇక్కడ చిన్న విశేషం చెప్పాలి. వరాహమిహిరుడు బృహత్ సంహిత అనేటువంటి ఒక కావ్యం, ఒక గొప్ప గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, అన్ని శాస్త్రాలు ఉన్నాయి. అందులో ఎస్ట్రాలజీ ఎస్ట్రానమీ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఎస్ట్రాలజీలో ఇది నమ్మవచ్చునా నమ్మకూడదా అప్పటికీ ఇప్పటికీ చర్చే. ఆ రోజుల్లో కూడా ఈ చర్చ వచ్చినప్పుడు వరాహమిహిరుడు ఓ చోటు ఉన్నాడు, ఆయన జ్ఞాని. ఆ దేశపు రాజుకి ఓ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే నిన్న ధర్మరాజు ఎట్లాగైతే మా పరీక్షిత్తు మా విష్ణురాత్రుడి యొక్క జాతకం చెప్పమని అడిగాడో ఆ రాజు కూడా ఈ జాతకాలు చూసే వాళ్ళందరినీ పిలిచి చెప్పమన్నాడు. అందరూ ఏం నిర్ణయించారంటే రాజు మెప్పు కోసం దీర్ఘాయువుగా ఉంటాడు అని చెప్పారు. చెప్పగానే ఒళ్ళో ఉన్నవి ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చి వాళ్ళ కానుకలు ఇచ్చి వాడు పంపాడు. ఎందుకంటే మా అబ్బాయి బాగుంటాడని చెప్పాడుగా, ఆ సంతోషం. కానీ ఎక్కడో వాడికి ఒక సందేహం ఉంది. ఆ సందేహం ఏమిటంటే అందులోనూ ఒకడు ఒక పీల స్వరంతో వినపడి వినపడినట్లుగా ఈ రాజు మెప్పు కోసం అసత్యం ఎందుకు చెప్తున్నారు, వాడు బతకడే అన్నాడు. ఆ మాట కూడా వీడు విన్నాడు. కానీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి జాతకం చెప్పే వాళ్ళంతా జ్యోతిష్యులంతా ఖాళీ అయిపోయినారు, ఎవరు లేరు. మరి ఇంకా పరిష్కారం ఎవరు చేయగలరు అంటే ఎవరో చెప్పారు, వరాహమిహిరుడు అని ఉన్నాడు, ఆయన్ని పిలవండి అన్నారు. వరాహమిహిరుడిని పిలిచాడు. పిలిచి విస్పష్టంగా నిష్కర్షగా ఎంత కఠినమైన సత్యం చెప్పమన్నాడు. నీ కొడుకు మరణం తథ్యం అని చెప్పాడు. సరే, వీడికి అహంకారం వచ్చింది రాజుకి. ఇలా అన్నావు కదా, నా కొడుకు మరణం లేదు అని నిరూపించి శాస్త్రం రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తానన్నాడు. వరాహమిహిరుడు అన్నాడు, నువ్వేం చేయలేవు, విధి నిర్ణయం అయిపోయింది, ఇట్ ఇస్ ఆల్ ప్రీడెస్టైన్డ్, యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ సన్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా రాజుగారు తలుచుకుంటే ఉంది, ఆ పిల్లవాడు పడుకునేటువంటి ఉయ్యాల ఆ గదంతా సౌండ్ ప్రూఫ్ చేశాడు. లోపలికి ఒక చీమ పాకి రావటానికి కూడా వీలు లేకుండా ట్యాంపర్ ప్రూఫ్ చేశాడు. ఎవడు వెళ్ళటానికి వీల్లేదన్నాడు. అసలు కన్న తల్లి కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, నేను స్వయంగా వెంబడి ఉండి వాడికి కావలసినటువంటి పోషణ చేసి బయటకు వస్తా, కావలసిన ఉయ్యాల నేను ఊపుతానన్నాడు. ఇవన్నీ చేశాడు. అలా టైం వాడు టైం ఉన్నంత వరకు ఇవన్నీ సాగినాయి. సరే, రాజుకి ఏమనిపించిందంటే జ్యోతిష్యం రాంగ్, ఈ చెప్పిన వాళ్ళంతా తప్పు చెప్పారు, వాడెవడో పాపం తెలియక గట్టిగా చెప్పలేక సన్నటి స్వరంతో చెప్పాడు, వాడు కాదు. వరాహమీరుడేమో గొప్పవాడు అనుకుంటున్నాడు, వీడూ కాదు. ఐ కెన్ ప్రొటెక్ట్ మై సన్, వాడికి మరణం లేదు అనుకున్నాడు అని ఓ ఉయ్యాల అలా ఊపాడు. బాగుందనుకున్నాడు. ఆ రోజు పని పూర్తి చేసి తలుపు తాళం పెట్టి వెళ్ళిపోయినాడు. ఆ రోజుల్లో మన ఇళ్లలో కూడా, మన పాతకాలం ఇళ్లలో దుప్పి కొమ్ములన్నీ కూడా గోడలకి అలంకారం చేసేవాళ్ళు. అదో అలంకారం, దుప్పి తల రెండు కొమ్ములు అది. ఈ ఉయ్యాల ఇట్లా ఊగుతున్నటువంటి ఒకనొక సమయంలో ఆ పైన గోడకున్నటువంటి దుప్పి కొమ్ము లూజ్ అయిపోయింది. ఆ మేకు నుంచి వచ్చి ఉయ్యాల్లో పడి ఆ పిల్లవాడిని చంపేసింది. సరే, కాసేపు అయిన తర్వాత రాజుగారు వచ్చారు. వచ్చి చూస్తే ఏముంది, అంతా అయిపోయింది. అప్పుడు వరాహమిహిరుణ్ణి అడిగాడు, పిలిపించాడు, ఎలా చెప్పగలిగావు చెప్పమన్నాడు. సరే, ఆయన ఏదో శాస్త్రం చెప్పాడు. అలాగే విధి అనుల్లంఘనీయం, జీవితం జీవించటానికి వచ్చి ఒక జన్మ ఎత్తినవాడు, శరీరం ధరించినవాడు పరమాత్మ అయినా సరే శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. కాకపోతే జ్ఞాని అయినటువంటి వాడు ప్రతి పౌర్ణమి నాడు పాము తన ఒంటి మీద ఉన్న కుబుసాన్ని పొదలలో ఎట్లా స్వచ్ఛందంగా వదిలిపెడుతుందో ఆ పౌర్ణమి రాగానే వదిలిపెడుతుంది, మళ్ళీ తన శరీరం మీద కొత్త చర్మాన్ని ఎట్లా ఆహ్వానిస్తుందో జ్ఞాని అలా శరీరాన్ని వదిలిపెడతాడు. జ్ఞాని కానివాడు అయ్యో కుయ్యో అంటాడు, నే చేయవలసినవన్నీ 10% కూడా చేయలేదంటాడు, దుఃఖితుడవుతాడు, దుఃఖంతో మరణిస్తాడు. దుఃఖంతో మరణించటమే అజ్ఞానం, దుఃఖించిన వాడి కోసం విలపించటం అంతకంటే కూడా అజ్ఞానం. కాబట్టి అజ్ఞాన భూమికలో నుంచి, ఒక విషాద వియోగ భూమికలో నుంచి, ఒక మరణ భావనలో నుంచి 7 రోజుల సమయంలో పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, నారాయణ కథాశ్రవణం ద్వారా నాకు బ్రహ్మపదం చేరుకునేటువంటి ఆ మార్గాన్ని ఉపదేశనం చెయ్యి అని. దానిని స్వామి యొక్క అనుగ్రహం చేత సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సత్యసాయీశుడి యొక్క దివ్యమైనటువంటి ఆదేశంతో దివ్యానుగ్రహంతో మనం రేపటి నుంచి నారాయణ కథాశ్రవణంలోకి వెళదాం. కలియుగం అయిపోయింది, 2010 అయిపోయినట్టుగా, నిజానికి అయ్యేపోయింది, ఇంకేముంది. కలియుగం అయిపోయిన తర్వాత అవబోయే ముందు ఈ నారాయణ కథని వాళ్ళంతా ఎలా చదివారో ఎలా విన్నారో వాటన్నింటినీ కూడా చాలా తీవ్రమైనటువంటి విచారధారగా కొనసాగించేట్లుగా సత్యసాయి భగవానుడు మనకు ఆ పూర్ణ అనుగ్రహాన్ని వరదానం చేయాలని, దీనికంతకీ మూలమైనటువంటి ఇటువంటి గ్రంథాన్ని లోకోత్తరంగా 18,000 శ్లోకాలలో పరమ భాగవతోత్తముడైనటువంటి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైనటువంటి వ్యాసుల వారు మనకు అనుగ్రహించినందుకు వారికి, మనబోటి వారికి, మన తెలుగున మన ఆంధ్రంలో చక్కగా సహజ కవి బమ్మెర పోతనామాచ్యుడు అలతి అలతి లలిత పదాలతో కలిత కలితమైనటువంటి సుందరమైనటువంటి వచో విన్నాణంతో ఒక సమృద్ధమైనటువంటి భాషా సామాగ్రితో భావగుంఫనంతో పరిపూర్ణమైనటువంటి తత్వ విచారంతో మనకు అందించినందుకు బమ్మెర పోతనామాచ్యుడికి అందరికీ మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.